ఉప్పొంగి హృదయాలతోటి మనం ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థించడానికి సిద్ధపడదాం. దేవుని వాక్యం వదుకుందాం. యోహాను సువార్త 2:1-11 ఆల్రెడీ వాక్య పఠనం చేశారు కాబట్టి నేను కొన్ని తలంపులు మీ ధ్యానానికి తీసుకురావడానికి కష్టపడతా ఉన్నాను. ఇది యోహాను సువార్తలో 7 అద్భుతాలు రాయబడ్డాయి. 7 అద్భుతాల్లో ఇది మొదటి సూచక్రియ. యేసుక్రీస్తు ప్రభు కానా పెళ్లిలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. అది చిన్నపిల్లలకి సండే స్కూల్ అప్పటి నుంచి చెప్పే స్టోరీ. కాబట్టి నేను చిన్నపిల్లల్లాగా స్టోరీ చెప్పడానికి ట్రై చేయట్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ సూచక్రియ వెనకాల ఏమి సంకల్పించారో ఆ విషయాలు మనం అర్థం చేసుకుని వాటిని మన జీవితానికి అన్వయించుకుంటే నిజంగా ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక ఆయన ఈ ప్యాసేజ్ మీద ఇలాగ అన్నాడు, యేసయ్య రుచి లేని నీళ్లను రుచి కలిగిన ద్రాక్ష రసంగా మార్చాడు. యేసయ్య చాలా మంది జీవితాలను మారుస్తాడు అన్నాడు. ఆత్మీయ అర్థాలకి వెళ్లటం అంత మంచిది కాదు, కాని వాస్తవానికి 2:11 చదివితే ఉద్దేశం అదే, నీళ్లను ద్రాక్షరసం మార్చడానికి పరలోకంచి భూలోకానికి రాలా. 5 రొట్టెలు 2 చేపలు అనేక మందికి పంచిపెట్టడానికి కూడా రాలా. వచ్చింది దేనికోసం? రక్షించడం కోసం. నశించిన దానిని వెదికి రక్షించడం కొరకు. అంతే తప్ప మన నీళ్లను ద్రాక్షరసంగా మార్చడానికి మన తొట్టులో పిండి గుడ్డిలో నూనె అయిపోకుండా అలాగే నాన్ స్టాప్ గా సప్లై చేయడానికి ఆయన రాలా. వాడుకుంటున్నాం వాక్యాన్ని, అట్లాగే మనకు తగ్గట్టుగా మార్చేసుకుంటున్నాం. అది మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. మనం ఏం చేద్దామంటే ఈ పారాబుల్ లేకపోతే ఈ మిరాకిల్, పారాబుల్ కాదు మిరాకిల్, ఈ సూచక్రియ చాలా సార్లు చాలా విధాలుగా వినుంటారు. మీరు వాక్యాన్ని ఎరిగిన వారు, అనుదిన భక్తిలోకి వచ్చిన వారు, వాక్యాన్ని వాక్యంగా చదివేవారు కాబట్టి నేను ఈ సూచక్రియలోంచి కాన్సన్ట్రేషన్ చేయాల్సిన కొన్ని కీ పాయింట్స్ మీ మధ్యలోకి తీసుకొచ్చిన తర్వాత, బైబిల్లో ప్రాముఖ్యంగా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు చేసిన సూచక్రియలన్నిటినీ కూడా అట్లాంటి దృక్పథంతో మనం చదివితే, బోధిస్తే మనం ట్రాక్ తప్పకుండా ఉండం. పెద్దలు ఏమన్నారంటే, ఒక తరం యొక్క ఆత్మీయతను అర్థం చేసుకోవాలంటే ఆ తరం ఆదరిస్తున్న పాటలు, ఆ తరం ఏ పాటల వైపు మగ్గు చూపిస్తా ఉందో ఆ పాటలను చూస్తే మనం ఆ తరం యొక్క ఆత్మీయతను అంచనా వేయచ్చు అన్నారు. మేబీ తమలస్ వాళ్ళ స్టడీని మాట మాట్లాడారు. ఆ మాట నాకు బాగా నచ్చింది. నిజమే, మనం ప్రసంగాలు వినడానికి అంత టైం ఇవ్వలేమేమో. మనం వాక్యాన్ని ప్రేమించేవారం కాబట్టి వాక్యం కొరకే 900 మంది వచ్చారు. మీరు స్పెషల్ క్యాండిడేట్స్. కానీ చాలా మంది వాళ్ళ భక్తి జీవితాన్ని యూట్యూబ్లో గడుపుతూ ఉన్నారు. యూట్యూబ్లో వారు పాటల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ ప్రజాదరణ పొందిన లేదా క్రైస్తవ విశ్వాసులు ఎక్కువగా చూస్తున్న ఏ పాటకు వచ్చినా ఆ పాట ప్రాస్పారిటీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రాస్పారిటీ అంటే అభివృద్ధి సిద్ధాంతం. ఆయన నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు, పెళ్లిలో వాళ్ళకున్న కొదువును ఆయన తీర్చాడు, ఈ పెళ్లిలో కూడా నీళ్లను ద్రాక్షరసంగా మార్చే దేవుడు, ఈ పెళ్లిలో ఉన్న కొదువును ఆయన తీర్చే దేవుడు అని చెప్పడం నేనైతే విన్నాను, మీరు కూడా వినుంటారు. అందులో తప్పేముందండి అంటే, తప్పు అనిపించకపోవచ్చు గాక, పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథాన్ని రాయించినప్పుడు నీకు నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా పడితే అట్లా తీసుకో దబ్బాయ్, నేను ఎలా తీసుకోమన్నానో అలాగే తీసుకో అన్నాడు. అందుకే ఆయన ఎందుకోసం ఈ అద్భుతం రాయించాడట చదువుతాం. 2:11 గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాను. ఈ సూచిక్రియ జరగగానే పిల్లోల యొక్క అవసరత తీరిపోయింది అని మాట్లాడడం వల్ల తీరినా దాన్ని కాన్సన్ట్రేషన్ చేయట్లా. ఫోకస్ ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు అద్భుతం చేయడం వెనకాల ఉద్దేశం ఏంటి అంటే యేసయ్య ఎవరో అందరికీ అర్థమవ్వాలి. మనిష దేవుడా, నమ్మొచ్చా నమ్మకూడదా తెలియాలి. ఈ సూచిక్రియ ద్వారా యేసు తన మహిమను బయలుపరిచాడు అని రాయబడింది ఇక్కడ. సరే, ఆయన మహిమను బయలుపరిస్తే దానివల్ల ఏంటి ఉపయోగం? రెండవ మాట, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అందుకే ఇలా అందామా, నీళ్లను యేసయ్య ద్రాక్షారసంగా మార్చింది. మన జీవితంలో మన నీళ్లను కూడా ద్రాక్షారసంగా మార్చడానిక, లేకపోతే ఆ సూచిక్రియ చేయడం ద్వారా మనుషుల మనసులు మారాయి, శిష్యులకు విశ్వాసం పుట్టుకొచ్చింది. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కాన్సన్ట్రేషన్ దేని మీద చేయాలి? పెళ్ళిళ్ళ అవసరత తీరింది అని మనం కాన్సన్ట్రేషన్ చేయాలా? లేకపోతే పెళ్లి వాళ్ళ అవసరత తీరటం అన్నది ప్రయారిటీ కాదు, టాప్ ప్రయారిటీ కాదు. యేసుక్రీస్తు ప్రభు దానికోసం ఇది చేయలేదు, బైబిల్ దాన్ని మాట్లాడడం లేదు. అవసరాలు ద్రాక్షరసం తాగితే ఒక గంటలు అరిగిపోతాయి, గంటలు అరిగిపోయే ద్రాక్షరసం కొరకు యేసుక్రీస్తు ప్రభు భూమికి రాలేదు. ఆయన వాళ్ళకి తన మహిమను చూపించి వాళ్ళను విశ్వాసంలోకి నడిపించడానికి చేశాడు అని 11వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ముడేశాడు. మనం అలాగే ముడియాలి, అలాగే ఆలోచించాలి. ఎలా పడితే ఆలోచించడానికి వీలు లేదు. సరే, ఈ ఒక్క సూచిక్రియను పక్కన పెడితే, ఈ ఒక్క సూచిక్రియ కాకుండా 7 సూచిక్రియలు యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు చేసినట్లుగా ఆత్మదేవుడు రాయించాడు. 7 సూచిక్రియలకు ఆబ్జెక్టివ్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? ఆత్మదేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? చూద్దాం, చివరి అధ్యాయానికి వెళ్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచ్చినారు. మరియు అనేకమైన ఇతర సూచిక్రియను యేసు తన శిష్యులు ఎదురు చేశాను. 7 కాదట, చాలా చేశారట. అవి గ్రంథమందు రాయబడి ఉండలేదు. వై? రాయాలి కదా, అద్భుతం జరిగితే రాయకపోతే ఎట్లా? రాయలేదు, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ దాని మీద లేదు. పరిశుద్ధాత్మ దేవుడికి వాటి మీద కాన్సన్ట్రేషన్ లేదు, యేసుక్రీస్తు ప్రభుకు వాటి మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఆయన డినై చేశాడు. ఆయన చాలా నిరాకరిసిన బైబిల్లో రాయకుండా పక్కన పెట్టేశాడు, రాయబడలేదు. మనం సూచిక్రియల కొరకు ఒకటి జరిగితే ఆ ఒకటి కాదు చాలా జరిగాయి అని చెప్పుకునే పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. వాటిని ప్రమోట్ చేసుకునే పనిలో చాలా మంది ఉన్నారు. వాటిని సాక్ష్యాలుగా చెప్పించే పనిలో చాలా మంది సేవకులు ఉన్నారు. దట్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ ద చర్చ్. సంఘానికి అది ఎంత మాత్రం క్షేమం కాదు. అవసరాలు తీర్చుకోవడానికి బిజినెస్ మైండ్ తో మనుషులు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మైండ్ మార్చడానికి వచ్చాడు, మనిషిని మార్చడానికి వచ్చాడు, మారు మనసులోకి నడిపించడానికి వచ్చాడు. పాపం అంటుకున్న స్వభావాన్ని పరిశుద్ధ స్వభావంగా మార్చడానికి వచ్చాడు. ఇందుకే మనం వాళ్ళ మైండ్ సెట్ మారుద్దామా? లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లాగుంటే అట్లాగే మన వాక్యాన్ని మార్చేద్దామా? మారాల్సింది మనుషులా, మారాల్సింది వాక్యమా? ఆకాశము భూమియో గతించిన గాని నా మాటలు సున్నాయినా పుల్లైనా తప్పిపోదు. ఆయన వాక్యాన్ని కలపడం తీసేయడం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఎంత ఘోరంగా మాట్లాడతాడో, పరిశుద్ధ పట్టణంలో పాలు లేకుండా చేస్తాను, కలిపావా తీసావా, ఈ గ్రంథంలో ఉన్న రోగాలన్నిటితో మొత్తుతాను, కలిపావా తీసావా అని చెప్పి క్లోజ్ చేశాడు బైబిల్ గ్రంథాన్ని. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, బైబిల్ని మనం మార్చొద్దు, బైబిల్ మనల్ని మార్చాలి. మనం దయచేసి యేసుక్రీస్తు ప్రభువా నువ్వు మారు అని ప్రార్థన చేయొద్దు. యేసుక్రీస్తు ప్రభువా నువ్వు మనుషులను మార్చు అని ప్రార్థన చేద్దాము, బైబిల్ మార్చొద్దు. ఉద్దేశం ఏంటి? సూచిక్రియలు బైబిల్లో రాయడం వెనకాల ఉద్దేశం ఏంటి? రాస్తున్నాడు యోహాన్ భక్తుడు. యోహాను భక్తుడు ఎవరు? యేసు ప్రేమించిన శిష్యుడు, ప్రియ శిష్యుడు పక్కనే ఉన్నాడు. ఆయనకి ఎలా అర్థమైంది? అబ్బా, యేసే నమ్ముకుంటే నీళ్లు ద్రాక్షరసం అయిపోతే, యేసే నమ్ముకుంటే 5 రొట్టెలు 5,000 మంది సరిపోతాయి. ఎక్కడైనా ఆయన నమ్మాడు? అలాగా బోధించాడా? లేదు, ఆయన నమ్మలా, ఆయన బోధించలా. జరిగాయా? జరిగే. కానీ వాటిలోంచి వాళ్ళు తీసుకున్న సారాంశం ఏంటి, పాఠం ఏంటి, నేర్చుకున్న పాఠం ఏంటంటే ఆత్మీయ పాఠమే. రొట్టెలు ద్రాక్షరసం అది కాదు. ఆయన రాస్తున్నాడు యోహాను సువార్త 20:30 యేసు మరియు అనేకమైన ఇతర సూచికలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను, అవి గ్రంథం మంది రాయబడలేదు. ఓహో, 31 అయితే కొన్ని రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయి? అవి ఎందుకు రాశాడు? ఎందుకు రాశాడు అంటే రాయబడి ఉండలేదు కాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, రొట్టెలు ఇచ్చేవాడు, ద్రాక్షరసన చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు అని నమ్మునట్లు కాదు. యేసు పాపుల రక్షకుడు, యేసు దేవుని కుమారుడు, యేసు రాబోయే మెస్సయ్య అని మీరు నమ్మునట్లు, ఆయన పర్సనాలిటీని మీరు నమ్మునట్లు, ఆయన మహిమ గల దేవుడని మీరు నమ్మునట్లు అలా నమ్మడం ద్వారా నమ్మి ఆయన నామం మందు జీవం, నిత్య జీవం, లైఫ్, అబండెంట్ లైఫ్, ఎటర్నల్ లైఫ్, ఎవర్లాస్టింగ్ లైఫ్, తరిగిపోని జీవం, తరిగిపోని జీవం, నిత్య జీవం పొందినట్లు ఇవి రాయబడ్డాయి. సూచక్రియ చదివినా మనకేమర్థం అవ్వాలంటే, అబ్బా, ఆయన జీవం కలిగిన వాడు, ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన దేవుడు అని ఆయన మీదకి మన కాన్సన్ట్రేషన్ వెళ్ళాలి. ఆయన చేతుల మీద కాదు, ఆయన మీదకి, ఆయన మీదకి మన కాన్సన్ట్రేషన్ వెళ్ళాలి అంటాడు యోహాను సువార్తికుడు. ఉద్దేశం అది. కాబట్టి ప్రియులారా, నేను ఈ అద్భుతాన్ని, ఈ సూచక్రియని ఈ పోస్టర్ డిజైన్ చేస్తున్నాడు, ఇది పెట్టిన తర్వాత ఏం చెప్పాలనిపించింది. సరే చదువుదామంటే ప్రభు చాలా సహాయం చేశారు. అన్ని ఇలాగే ఉన్నాయి. మేబీ ఆ పాస్టర్ చూడగానే, అబ్బా ఏసయ్య, నీళ్లు ద్రాక్షరసం, ముందుర ద్రాక్షరసం చెడ్డది, తర్వాత ఏసయ్య చేసిన ద్రాక్షరసం, మధుర ద్రాక్షరసం ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. భూ సంబంధమైన మనసు తిండిబోతులు అన్నాడు బైబిల్లో, తిండిబోతులు అన్నాడు. సుధమ కుమారి పట్టణాలకు అదే రాశాడు. ఎందుకు వాళ్ళని చంపేశాడట? ఎందుకు చంపేశాడు? వాళ్ళు చేసిన తప్పేంటి? మేబీ ఆ మాట చదివితే బాగుంటదేమో. నేను ఎందుకు తిండిపోతలు అన్నాను? కొంచెం నన్ను అపార్థం చేసుకోకుండా ఉండాలి. లూకాసువార్త 17 లూకాసువార్త 17 27 నోవాహు జల ప్రళయ కాలంలో ప్రజలు చేసిన తప్పేంటి? అక్కడ రాయబడ్డ తప్పేంటంటే, నోవాహు వాడలోకి వెళ్లిన దినం వరకు జనులు తినుచూ త్రాగుచు, పెండ్లు ఆడుచు, పెండ్లకి ఏబడుచు ఉండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేశాను. అర్థం కాని సత్యం, అర్థం కాని విషయం ఏంటంటే, ఏం తప్పు చేశారు? తిన్నారు, తాగారు, పెళ్లి చేసుకున్నారు. అదేం తప్పు? తప్పు కాదు. దాని ఉద్దేశం అర్థం కాల. ఎందుకు తింటున్నారో అర్థం కాల. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో అర్థం కాల. పర్పస్ లేకుండా బతికేశారు. దేవుడు ఏం చేశాడు? జల సమాధి చేశాడు అని రాశాడు యేసుక్రీస్తు ప్రభు బోధది. 28 లోతు దినాలు వాళ్ళేం తప్పు చేశారు? లోతు దినాలు జరిగినట్లును ఇప్పుడు కూడా జరుగుతారు, ప్రభు రాకలో జరుగుతుంది. వాళ్ళేం చేశారు? జనులు తినుచు త్రాగుచు, రెండు సందర్భాల్లో తిండిబోతులు అని రాశాడు. అంతే, రెండు సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు ఏమాటాడంటే, నోవాహు కాలపు జనం తిండిబోతులు, సొమదొమ్మ గొమ్మర పట్టణాల ప్రజలు తిండిబోతులు, తాగుబోతులు అని రాశాడు. అది కడుపు మండుతుందేమో గాని మరేం చేద్దాం, ఆయన అంటున్నాడు. నేనంటలా, ఆయన అంటున్నాడు తిందాం, కానీ ఎందుకు తినాలి, ఎందుకు బతకాలి, పర్పస్ ఏంటి? పర్పస్ ఏంటి అర్థం కాకపోతే నిజంగా నష్టపోతాం, నిజంగా నష్టపోతాం. లూకాసువార్త 21:34 మీ హృదయాలు ఒకవేళ తిండి వల్ల, మత్తు వల్ల, ఐహిక విచారాల వల్ల మందంగా ఉందా? ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకు ఉరు వచ్చినట్లు రాకుండా మీ విషయమే జాగ్రత్త. మోసపోతారు, జాగ్రత్త, మోసపోతారు, జాగ్రత్త అన్నాడు. పిలిపి పత్రికలు అయితే ఇలా అన్నాడు. పిలిపికి రాసిన పత్రిక 3 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19 నాశనమే వారంతో నాశనం అయిపోతారు, వాళ్ళ ముగింపు నరకంలో ఉంటుంది అన్నాడు. ఏం తప్పు చేశారట? వారి కడుపే వారి దేవుడు, కడుపు కోసమే బ్రతుకుతున్నారు, కోటి విద్యలు కూటు కోసమే. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు కానా పిండి విందులో ద్రాక్ష నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు, ఏం చేద్దాం? ఎట్లా తీసుకుందాం? తిండి కోసం తీసుకుందామా? నో. 11 ఆయన మహిమను బయలుపరిస్తే ఆయన శిష్యులకు విశ్వాసం పుట్టింది. వాళ్ళకు విశ్వాసం పుట్టడానికి యేసుక్రీస్తు ప్రభు సూచక్రియ చేశాడు. రాజమండ్రిలో శిక్షణా తరగతులు జరుగుతూ ఉన్నాయి. నేను ఫస్ట్ లెసన్ మాట్లాడుతూ ఉన్నాను, ఏసయ్య ఎందుకు వచ్చాడు భూమి మీదకి, నువ్వు ఎందుకోసం నమ్మావు, ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి, నువ్వు నమ్మిన ఉద్దేశం ఏంటి? మతానికి ఆయన వచ్చింది రోగాలు తీయడానికి కాదు, ఆయన వచ్చింది అప్పులు తీయడానికి కాదు, ఆయన వచ్చింది పెళ్లిళ్ళు చేయడానికి కాదు, ఆయన వచ్చిన ఉద్దేశం అది కాదు. ప్రజలను వారి పాపాల నుంచి రక్షించడానికి వచ్చారు. మరి మీరు దేనికోసం నమ్మారు, మీరేమని బోధిస్తున్నారని అడిగాను. చివరికి వాళ్ళు ఏమన్నారంటే, బాగుంది సార్ కానీ ఎవరు నమ్ముతారు అట్లాగా, ఏదైనా అద్భుతం జరిగితే కదా, ఏదైనా మేలు జరిగితే కదా నమ్మేది. అవును అవును, నీకు ఇలా చెప్పి వాళ్ళకి వద్దు, వాళ్ళకి కష్టంలో ఉన్నారు, కష్టం పోవాలి, వాళ్ళు ఏదో ఇబ్బందిలో ఉన్నారు, ఇబ్బంది పోవాలి. మరి ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామా? చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు స్వస్థతలు చేశాడా? చేశాడు. మనం కూడా చేద్దాం, చేద్దాం. కానీ ఇమ్మీడియట్ గా ఏమర్థం అవ్వాలి అంటే, అక్కడతో వదిలేయద్దు. పేరు చెప్పను, చాలా వేదన అనిపిస్తా ఉంది. చక్కగా లాస్ట్ టైం మాకు పరిచయం అయినప్పుడు ఏమైనా పరిచయం అయ్యారంటే, పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఎవరైతే కోవిడ్ సమయంలో వ్యాక్సిన్స్ వేసుకోవడం వల్ల పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఈ టీం మంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఫ్రీగా చేస్తున్నారు అన్నారు. ఉద్దేశం ఏంటి అని అడిగాను. అన్నా, అలా ట్రీట్మెంట్ చేసి ఉదయం 5 డివోషన్ పెడుతున్నారు, ఆ డివోషన్ లోకి ముస్లింస్ వస్తున్నారు, హిందువులు వస్తున్నారు, ఆ డివోషన్ లో ముందు వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళకి మెడికేషన్ ఇస్తున్నారు అన్నారు. నాకు బలే నచ్చింది, ఇది కదా బైబిల్ చెప్పిన మాట. సరే నిజమేనా చూద్దామని వెళ్ళాను. వచ్చే వాళ్ళందరూ ఓన్లీ మా జబ్బులు పోవాలి, ఏం చేయాలి అంతే. వీళ్ళు కూడా సువార్త ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువును నమ్మటం వరకు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాను, నా ఇంట్లో నా జీవితంలో స్వస్థత జరిగింది, నాకు పిల్లలు లేరు, ఇంతకాలం ఇప్పుడు పిల్లలు పుట్టారు, బాగుంది. ఇప్పుడేం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? ఏసెవరో, ఏసు ఎందుకు వచ్చాడో, ఏసు ఎందుకు శిలువ మీద చనిపోయాడో, ఈ రోజు నీకు స్వస్థత కలిగినా రోగం పోయినా చాలా త్వరగా మళ్ళా రోగం వస్తుంది. ఎల్లకాలం భూమి మీద ఉండో చెప్పాలిగా. ఆ చెప్పకుండా ఏంటి ఉపయోగం? చాలా వేదన ఉంది ఆ టీం విషయంలో. అరే, మంచి అవకాశం, ప్రభు మహిమ కోసం వాడుకోవాలి, ఆత్మల రక్షణ కోసం వాడుకోవట్లా. ఏం చేయగలం? ప్రార్థన చేయడం తప్ప. చాలా సార్లు ఏం జరుగుతుందంటే, అవసరాలు తీర్చుకోవడానికి మనుషులు వస్తున్నారు, అవసరాలు తీరుతాయని సేవకులు బోధిస్తున్నారు, ఆత్మల రక్షణ కార్యం జరగటం లేదు, ఆయన ఎందు విశ్వాసం కలగటం లేదు, ఆయన వెంబడించటం లేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సూచక్రియ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటి, వాక్యం ఏమంటే, ఆయన మహిమను బయలుపరిచాడు, ఆ మహిమను బయలుపరిచిన విషయాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభువును శిష్యులకు విశ్వాసం కలిగింది. అది ఉద్దేశం, ఈ మిరాకిల్ యొక్క ఉద్దేశం అది. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక విచిత్రమైన అంటే మనకు విచిత్రం, ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఆయన ఏమని ప్రార్థన చేశాడు చదువుతాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనంలో ఆయన ప్రార్థన చేశాడు. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఏమన్నాడు ఆయన? నాకు నువ్వు ఇచ్చిన మహిమను నేను శిష్యులకు ఇచ్చాను అన్నాడు. మన వాక్యం ఏమంటుందంటే, ఇక్కడ చేయించండి, ఇదే యోహాను సువార్త 2:11 చదువుతున్నామంటే, ఆ యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. హౌ గ్లోరియస్ అవర్ లార్డ్ జీసస్ అనిపించింది వాళ్ళకి. ఎంత మహిమ కలిగిన ప్రభు అనిపించింది వాళ్ళకి. ఆ యేసుక్రీస్తు ప్రభు ఏమని ప్రార్థన చేశాడంటే, నానా నా దగ్గరకు వచ్చిన శిష్యులు ఉన్నారు కదా, నువ్వు ఆకర్షించావు కదా, వాళ్ళకి మహిమను ఇచ్చేస్తున్నాను అని ప్రార్థన చేశాడు ఆయన. 17:22 నీవు చివరి మాట, నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని ఇచ్చేస్తాను, అది ఇచ్చేశాను. యేసుక్రీస్తు ప్రభు చేశాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు చేయగలుగుతారా? చేయగలుగుతారు, చేశారు. ఎలా చేయగలిగారు? సేమ్ అదే గ్లోరీ యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి ఏసయ్యే ఇచ్చేశాడు. ఏసయ్యే ఇచ్చేశాడు. అద్భుతమైన మాట మనం చదవాలి. యేసుక్రీస్తు ప్రభు అసలు ఏమన్నాడో శిష్యుని ఉద్దేశించి మనం చదవాలి. ఇదే యోహాను సువార్త 14:12 చదువుతాం. యోహాను సువార్త 14:12 చదువుతాం. 14:12 నేను తండ్రి వద్దకు వెళుచున్నాను, గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసమించువాడును చేయును, వాటికంటే గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. కానాలో నీళ్లను ద్రాక్ష రసంగా మార్చిన యేసు, దాని ద్వారా శిష్యులందరి విశ్వాసంలోకి రావడానికి కారణమైన యేసు సూచక్రియ. ఇప్పుడు ఆయన ప్రార్థన ఏంటంటే, నా మహిమను శిష్యులకి ఇచ్చాను, నా మహిమను శిష్యులకి ఇచ్చాను, వాళ్ళు నాలాగే చేస్తారు, నాకంటే గొప్పవి చేస్తారు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ పేతురు, ఈ యోహాన్, ఈ గ్రంథాన్ని రాస్తున్న యోహాన్, ఈ పేతురు ఎక్కడైనా నీళ్లను ద్రాక్షరసంగా మార్చారా? లేదు. మరి ఏం మార్చారు? మనుషులు మార్చారు. అపొస్తలుల కార్యాలు 2:3 పేతురు 3,000 మందిని ముంచాడు, నీళ్లలో ముంచాడు. వాళ్ళ హృదయంలో పొడవబడ్డారు. అయ్యలారా మమ్మల్ని ఏం చేయమంటారు? మారు మనసు పొందండి అన్నాడు, పశ్చాత్తాప పొందండి అన్నాడు, యేసు నామందు విశ్వాసం ఉంచండి అన్నాడు, ఆయన నామంలో బాప్తిసం పొందండి అన్నాడు. నీళ్ళేవి? ద్రాక్షరసం ఎక్కడ మారింది? నీళ్లు ద్రాక్షరసంగా మార్చలా పేతురు, మనుషులు మార్చాడు, మనుషులు మార్చాడు. ఏమర్థమైంది వాళ్ళకి సూచక్రియ? వాళ్ళకేమర్థమైంది? మనకేమర్థం అవ్వాలి? ప్రధానమైన ఉద్దేశం మనిషిని రక్షించడం. ఆ ప్రధాన ఉద్దేశం నెరవేరడానికి అవసరాలు కూడా తీరాలి, అద్భుతాలు కూడా జరగాలి. వాళ్ళు ఈ దేవుడు శక్తిగల దేవుడని నమ్మాలి. ఈ దేవుడు శక్తిగల దేవుడని నమ్మాలి. నమ్మాలంటే ఇది జరగాలిగా, జరగాలి. మరి మనం ప్రార్థన చేయాలిగా, చేయాలి. జరిగిన తర్వాత ఏం జరగాలి? జరిగిన తర్వాత ఏం జరగాలి? ఆయన మహిమను వాళ్ళు చూడాలి, ఆయన ఎందు విశ్వాసంలోకి వాళ్ళు రావాలి. ఆ పని ఎవరు చేయాలి? మహిమను పొందుకున్న మనం చేయాలి. యేసుక్రీస్తు ప్రభు నా మహిమను వారికి ఇస్తున్నాను అన్నాడు. నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు అయితే, యేసయ్య నీకు తన మహిమనిచ్చాడు, ఆ మహిమ నువ్వు చూపించాలి. ఆ మహిమను చూపించడం అంటే ఏంటి? కొన్ని ప్రయోజనకరమైన తలంపులు మనం ధ్యానం చేయాలి. కొన్ని ప్రయోజనకరమైన తలంపులు మనం ధ్యానం చేయాలి. ఇక్కడ ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. యోహాను సువార్త 2:11 యోహాను భక్తుడు రాస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ఆ సమయంలో మహిమను పొందుకున్నాడు అన్నట్టుగా రాయలా. ఏమని రాశాడు? మహిమను బయలుపరిచాడు, తన మహిమను బయలుపరిచాడు. యేసయ్య మహిమ కలిగిన రాజు, దేవుడు, ప్రభువు, మెస్సయ్య, క్రీస్తు. అందుకే యోహాను సువార్తకుడు మొదటి రాశాడు, ఆది అందు ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సృష్టికర్త ఉన్నాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగల. ఆయనలో ఏముంది? జీవం ఉంది. హీఈస్ ద లైఫ్, హీఈస్ ద క్రియేటర్, హీఈస్ ద బిగినింగ్. అది ప్రారంభించాడు ఆయన. మనిషి కింద మన మధ్యకు వచ్చాడు కానీ, చూడడానికి మనలాగే ఉన్నాడు అనిపించవచ్చు కానీ, మహిమ మట్టి శరీరాన్ని ధరించుకొని మహిమ దేవుడు వచ్చాడు. ఆయన చాలా సందర్భాల్లో తన మహిమను చూపించాడు, చాలా సందర్భాల్లో తన మహిమను చూపించాడు. కానా, పెళ్లి, విందులో కూడా తన మహిమను చూపించాడు. ఎందుకు చూపించాడు, వాళ్ళకి ఎలా అర్థమైంది? ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే, మనలోక ఆ మహిమను తీసుకొచ్చాడు కదా, ఆయన మహిమను మనకిచ్చేశాడు కదా. సంఘం ఎదుట పాతాలలోక ద్వారాలు నిలవలేవట, సంఘం ఎదుట పరలోకపు తాళాలు సంఘానికి ఇవ్వబడ్డాయట. మనం బంధిస్తే పరలోకమందు బంధించబడుతుంది, మన విప్పితే పరలోకమందు విప్పబడుతుంది. మనం పోరా అంటే సాతాను పారిపోతాడు, మన యేసు నామంలో పలికితే దెయ్యాలు వెళ్ళిపోతాయి, మనం కలిసి ప్రార్థన చేస్తే రోగికి స్వస్థత కలుగుతుంది. ఎవరి కోసం ఆ మాటలు? మహిమ గల సంఘం కొరకే ఆ మాటలు, మన కోసమే. మేమేదో సెల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నామండి, రోజు కలిసి పాట పాడుకుంటున్నామండి, రోజు కలిసి బైబిల్ చదువుతున్నామండి. ఉద్దేశం ఏంటి? ఆయన మహిమను మనము మానిఫెస్ట్ చేయాలి, ఆయన మహిమను మన తరంలో మన చుట్టూ మనం చూపించాలి. ఆ మహిమను మనకి ఇచ్చాడు. ఎట్లా చూపించాలి ఆయన మహిమను, ఎలా చూపించాలి అని ఆయన ఆశపడ్డాడు, మాదిరి చూపించాడు. కొంత అర్థం చేసుకుంటే ఏమైనా ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎలా చూపించాడు, ఎలా చూపించాడు? మొదటి మాట ఇదే ప్యాసేజ్ కంప్లీట్ గా మనం యోహాను సువార్త 2:11 మీద స్టికాన్ అవుతాం, బయటికి వెళ్ళాం, అవసరమైతే బయటికి వెళ్తాం. 2:1 మొదటి మాట, 3వ దినమున గలిలయలోని కానా అను ఊరులో ఒక వివాహం జరిగింది. ఎక్కడా దీని చేశాడు? కానాలో చేశాడు. కానా ఎక్కడుంది? వెతకాలి, చాలా కష్టం వెతకాలి. ఎందుకంటే అది పాపులర్ సిటీ కాదు, అది పాపులర్ సిటీ కాదు. యూదయ పాపులరే, గలిలయ పాపులరే, నజరేత్ పాపులరే. కొంచెం తెలుసు, నజరేతులు మంచిది లేకపోతే తెలుసు, కానీ కానా తెలియదు, ఎక్కడుందో తెలియదు. చాలా చిన్న గ్రామము. యేసుక్రీస్తు ప్రభు ఈ అద్భుతాన్ని ఎక్కడ చేశాడు? ప్రాచుర్యం పొందని మారుమూల ప్రాంతంలో చేశాడు. ఎందుకు ఆయన టౌన్ లో, సిటీల్లో చేయలేదు? చేస్తే జనం ఆయన్ని అలాగే చూస్తారు. యేసుక్రీస్తు ప్రభు నీళ్లను ద్రాక్షారసంగా మారుస్తాడు అని అర్థం చేసుకుంటారు. అద్భుతం ద్వారా యేసుక్రీస్తు ప్రభులోకి తీసుకురావడం అన్నది ప్రమాదకరమైంది, కానీ ఇక్కడ చేయాల్సి వస్తే మరుగున చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు సూచ్యక్రియలు చేసిన పలు సందర్భాల్లో ఆయన మనం అన్నదానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు. అదేంటి ఆ మాట? చెప్పాలి కదా, పో చెప్పు, ప్రకటించు అనాలి కదా. ఆయనేంటి ఎవరికి చెప్పొద్దు అంటున్నాడు? ఎందుకు ఎవరికి చెప్పొద్దు అంటున్నాడంటే, అపార్థం చేసుకుంటారు, ఆత్మీయ విషయాల మీద మనసు పెట్టకుండా రోగాల మీదే మనసు పెడతారు, కాబట్టి చెప్పొద్దు అనేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి? చెప్పాలా, చెప్పాలా? ఎంతమాత్రం కాదు అన్న విషయాన్ని మరలా వాక్య పెరుగులో జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒక మాట మార్కు సువార్తలు చదువుదాం. మార్కు సువార్తలో ఆయన ఏమన్నాడు? మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆయన ఏమంటాడు? 5:43 జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించెను. ఈ సందర్భం యాయీరు కుమార్తె చనిపోయింది, యాయీరు కుమార్తెను బ్రతికించాడు. ఏం చేయాలి? ఇదిగో మహిమ కలిగిన ప్రభువు చనిపోయిన వాళ్ళని ఆనందిస్తున్నాడని ప్రకటించాలి, చెప్పొద్దు. మహిమ కలిగిన ప్రభువు అని చెప్పడం పర్వాలేదు, కానీ చనిపోయిన వాళ్ళని ఆనందించడానికి యేసుక్రీస్తు ప్రభు రాలా, పునరుద్ధానం ఇవ్వడానికి వచ్చాడు, చావులేని జీవితంలోకి నడిపించడానికి వచ్చాడు. అపార్థం చేసుకుంటారు, చెప్పొద్దు. యేసుక్రీస్తు ప్రభు సూచ్యక్రియలు మారుమూల ప్రాంతాల్లో చేసినట్టుగా, కానాను ఎగ్జాంపుల్ గా చూస్తున్నాం, చేసిన యేసుక్రీస్తు ప్రభు సూచ్యక్రియలు వైడ్ పబ్లిసిటీ ఇవ్వద్దు, అసలుకి చెప్పొద్దు అన్నాడు. అంతే, గట్టిగా చెప్పాడు. ఎందుకు? ఎందుకు? ఉద్దేశం ఏంటంటే, ఆయన మనుషుల్లో పాపులారిటీ కోరుకోలేదు. యోహాను సువార్త 5:41 యోహాను సువార్త ఐదవ అధ్యాయం 41వ వచనం, నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను, నా చుట్టూ జనం నేను చేస్తున్న అద్భుతాలు చూసి రావాలని ఏ రోజు అనుకోలేదు. ఆయన అందరూ నా వద్దకు రావాలి, కానీ జీవాన్ని పొందడానికి రావాలి, అవసరాలు తీర్చుకోవడం కోసం కాదు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో సదాసీదా జీవితం. ఈరోజు హైందవ సహోదరులు ఆయన చూడగానే నచ్చనట్టుగా, ఏంది ఆయన దగ్గర బంగారం ఏది, వెండి ఏది, బిల్డింగ్ ఏది, ఆయన దగ్గర అథారిటీ ఏది, అవేం కనబడతలా. ఆయన దగ్గరికి వస్తే డబ్బులు వస్తాయా, ఉన్నాయి పోతాయి, అమ్మో మాకొద్దు, అమ్మో మాకొద్దు. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే అక్షయమైన వాటిని చూపించడంలో సంఘం ఫెయిల్ అయ్యింది కాబట్టి లోకం అక్షయమైన వాటి ఉన్నది అన్న స్పృహ లేకుండా ఉంది. ఎందుకు, సంఘం కూడా వస్తువుల కోసమే ఏడుస్తూ ఉంటే లోకానికి ఏమర్థమవుతుంది, మీరు వస్తువుల కోసం ఏడుస్తున్నారు మేము అనుభవిస్తా ఉన్నాం, మీరు డబ్బు కోసం ఏడుస్తున్నారు మేము అలా డబ్బును ఎంజాయ్ చేస్తున్నాం, మీ దేవుడి దగ్గర డబ్బు లేదు మా దేవుడి దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, మీరే మా దేవుడి దగ్గర రండి అంటున్నారు వాళ్ళు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు బాబు డబ్బుల కోసం, స్వస్థతల కోసం, వీటి కోసం చెప్పొద్దు అనేశాడు ఆయన, అనేశాడు ఆయన. కాబట్టి అర్థం చేసుకుందాం, మొదటి మాట యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు రహస్యంగా చేశాడు, రహస్యంగా ఉంచమన్నాడు. మనం దేవుడు తన కృపను బట్టి తన మహిమను మనకి ఇచ్చాడు కాబట్టి మనం ప్రార్థన చేస్తే ఎవరికైనా ఏదైనా స్వస్థత కలిగిందంటే రెండహో చెప్పండోహో అని మూతులో మౌత్ పెట్టకుండా, మైకి పెట్టకుండా, అమ్మా అంతకంటే గొప్పవి చూస్తావు, దేవునికి స్తోత్రం, దాన్ని ఎవరికి చెప్పొద్దు, బైబిల్ చదువు, నువ్వు సంఘంతో సహవాసం చే, ఇంతకంటే గొప్పవి చూస్తావు అని చెప్పాలి తప్ప, అని చెప్పాలి తప్ప. ఏసయ్య చాలా గొప్ప దేవుడు, ఏసయ్య గొప్పతనం ఏమి లేదు గాని ఆ యేసుక్రీస్తు ప్రభు సేవ చేస్తున్న సేవకుడు ఇంకా గొప్పడు. కాబట్టి మన అయ్యగారు ప్రార్థన చేస్తే జరిగిందని చెప్పాలి. ఇదెక్కడ బైబిల్, ఇదెక్కడ బోధ, ఇదెక్కడ మాదిరి, ఇదెక్కడ మాదిరి. ఏదో జరగాలి, ఏదో కొత్త విషయాలు జరగాలి, వింతలు జరగాలి, అద్భుతాలు జరగాలి, వండర్లు జరగాలి. అసలైన వంట ఏంటంటే నువ్వు చస్తే పరలోకం వెళ్ళటం, నువ్వు చచ్చి నరకాన్ని తప్పించుకోవటం, దట్ ఈజ్ ద గ్రేటెస్ట్ మిరాకల్. అది చేయడానికి వచ్చాడు ఆయన, చావు తప్పించడానికి, నరకం తప్పించడానికి, మోక్షాన్ని తీసుకెళ్ళడానికి, పరలోకాన్ని తీసుకెళ్ళడానికి. అంతకంటే అద్భుతం ఇంకేముంటుంది, అంతకంటే అద్భుతం ఇంకేముంటుంది. దానికోసం వచ్చాడు కదా ఆయన. దయచేసి మొదటి మాట, యేసయ్య చేసిన అద్భుతాలు రహస్యంగా చేశాడు, రహస్యంగా ఉంచాడు, మనకు మహిమనిచ్చాడు, మన ద్వారా జరిగే అద్భుతాలు కూడా రహస్యంగా ఉంచటం ఆత్మీయ జీవితానికి మంచిది, ఆత్మీయ జీవితానికి మంచిది. ఒక ఆవిడ అనుకోని మాట అనేసింది నన్ను, ఏం చేయాలి అర్థం కాక నడని తెలిపోదాం భోజనం కన్నాను. ఒకప్పుడు భక్త సింగాన్ని చూసామండి, మళ్ళీ మరొక భక్త సింగం అంది, భయం వేసింది ఆ మాటకి, దయ వేసింది ఆ మాటకి. ఎంతో గొప్ప దయ వచ్చినాడు దేవుడు, ఆయనకి మహిమనిచ్చాడు, అల్పులో మనకి మహిమనిచ్చాడు, మరుగునుందాం ఆత్మీయ జీవితానికి మంచిది. రెండవ మాట యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదివితే యేసు తల్లి అక్కడ ఉండేను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడ్డారు. రెండవ మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు పెళ్లికెళ్ళాడు. ఇది విచిత్రమైన మాట, ఏసే పెళ్లికెళ్ళం ఏంటి, అదేం ప్రార్థన కాదు కదా, అది పెళ్లి కదా. పెళ్లికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళడం ఏంటి, యేసుక్రీస్తు ప్రభు వెళ్తే వెళ్ళాడు, శిష్యులు వెళ్ళడం ఏంటి. అర్థం ఏంటంటే మనం వాళ్ళ శుభకార్యాల్లో, వాళ్ళ సంతోషంలో, వాళ్ళ బాధల్లో, వాళ్ళ ఇబ్బందుల్లో వెళ్లకుండా వాళ్ళని మనం ఆయన మహిమలోకి తీసుకురాలేము, ఆయన వద్దకు తీసుకురాలేము. ఏ సంతటి వాడే వెళ్ళాడు, వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాడు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాడు, పెళ్లికి వెళ్ళాడు, చావుకి వెళ్ళాడు, రాదు చచ్చిపోయాడు, వెళ్ళలేదా. యాయూర్ అన్నా నువ్వు రావద్దయ్యా, ఒక మాట చెప్పేది, నేను వస్తాను, లెట్ మీ కమ్, వస్తాను. అయ్యో మీరు చాలా బిజీ కదా, వెళ్తేనే పని అయ్యేది,
ఎలాగపోతే పని అవుతుంది. ఈ రాత్రి 11 బ్యాచ్ సహవాసాలు కూడా వింటా ఉన్నా. ఎక్కడో విజయవాడలో ఉన్న సహోదరుడు 400 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏమైంది? వెళ్తే మహిమను చూస్తాం. ఎవరో హాస్పిటల్లో ఉన్నారు, ప్రార్థన చేస్తాం. వెళ్తే ఆదరించబడతారు, వెళ్తే కనెక్ట్ అవుతారు, వెళ్తే ప్రభు మహిమను చూస్తాం. వెళ్ళడానికి ప్రచ్చనం ఏమీ లేదు. గో అన్నాడు ఆయన. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. కేవలం ప్రేయర్ పెడితేనే వెళ్తానంటే అప్పుడు నువ్వు కేవలం విశ్వాసిని మాత్రమే ఏమైనా గెలుచుకోగలుగుతావు. మనుషులతో కలవాలి, మనుషులతో కలవాలి. మనుషులతో కలవడానికి మంచి సందర్భాలు ఏంటంటే ఈ గ్యాదరింగ్సే. ఏసై పెళ్లికి వెళ్ళాడు, యేసుక్రీస్తు ప్రభుని చూసి వాళ్ళు అన్నరాని మాట అన్నారు. ఈయన ఎవరంటే తిండిపోతూ తాగుబోతూ, ఈయన ఎవరంటే పాపులకు స్నేహితుడు. వాళ్ళతో కలిసి ఉంటాడు ఏంటి, వాళ్ళతో కలిసి తింటాడు ఏంటి? వెళ్తే వీళ్ళో తినకుండా వచ్చేయాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు తిన్నాడు. వాళ్ళతోనూ తినవేంటి? తింటేనే మహిమను చూస్తారు. కలిసి భోజనం చేస్తే, కలిసి టీ తాగితే, వాళ్ళ ఇంట్లో నీళ్లు తాగితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎస్ఎఫ్జే విస్తారమైన పరిచర్లో ఏమన్నామంటే, బాబు గృహదర్శనాలు, గృహదర్శనాలు అన్న మాట దగ్గర వెళ్ళు, మహిమను చూస్తావు. వెళ్ళు, వాళ్ళ మార్పును చూస్తావు. వెళ్ళు, నీళ్లు ద్రాక్షారసంగా మారినట్లుగా ఆ కుటుంబాల్లో మార్పును గుర్చిన వార్త వింటావు. గో, వెళ్ళు. ఏసే వెళ్ళాడు. హాస్పిటల్లో ఎవరో ఉన్నారు అన్న, నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను అన్నాడు సహోదరుడు. ఆయన సీఏ గారే. చాలా సంతోషం అనిపించింది. వెళ్ళు. ఎస్ఎఫ్జి మిషన్స్ ప్రయత్నం ఉంది, నెంబర్ షేర్ చేయగానే ఫోన్ చేసి పలకరిస్తున్నారు. చాలా సంతోషం. చిత్తూరులో ఒక సిస్టర్ వాళ్ళ నాన్న చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు. చిత్తూరు సహవాసం వెళ్ళింది, ప్రార్థన చేసింది. వెళ్తే మహిమను చూస్తాము. ఎస్ఎఫ్జి సహవాసాలకు అన్నిటికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆన్లైన్ లో కూర్చొని ప్రార్థన చేస్తున్నాం, కానీ అడుగు బయటికి పెట్టి గృహ దర్శనాలు చేస్తే, మనుషులను కలిస్తే ప్రభు వాళ్ళ జీవితాలను మార్చడం మీరు చూస్తారు. ఆత్మీయ కలయికలు వార్షికోత్సవాలు పెట్టి రండి అని అందరినీ అక్కడ తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెడుతున్నాం? ప్రభు మహిమను చూస్తాము. వెళ్ళాలి, వెళ్ళాలి. సహవాస సభ్యుల కార్యక్రమాల్లో, వాళ్ళ ఇబ్బందుల్లో, వాళ్ళ సంతోషాల్లో, సహవాసంలో ఉన్న పరిశుద్ధులు, శిష్యులు తప్పకుండా పాల్గొన్నారు. కేవలం ప్రసంగాలు చెప్తే చెప్పడానికి వెళ్తాం, వినడానికి వెళ్తాం కాదు. వెళ్ళాలి, కలవాలి. యేసుక్రీస్తు ప్రభు పెళ్లి ప్రసంగం చెప్పడానికి వెళ్ళాడని ఇక్కడ ఏమి రాయబడినా. పిలిచారు పెళ్లికి రండి అని, వెళ్ళాడు ఆయన. ఎంత బాగుందో ఈ మాట. వెళ్ళాడు ఆయన. సొసైటీలో ఉన్నాం, సొసైటీలో ఉన్న వాళ్ళందరితో మనం కలుస్తూనే వాళ్ళని మనం రాబట్టగలుగుతాం. కాబట్టి వెళ్లకుండా మనకు భారం రాదు, వెళ్లకుండా మనకి వాళ్ళతో రిలేషన్షిప్ రాదు. వెళ్లాల్సిందే. ఈ వారం మధ్యాహ్నం ఉపవాస ప్రార్థన చేస్తాం. చెప్పుకోవడానికి 231 సహవాసాలు ఉన్నాయి. పేరు గొప్ప, ఊరు గొప్ప. 7 సహవాసాలు గృహ దర్శనాలు చేశారు. కేవలం జస్ట్ 7 ఫెలోషిప్స్ గృహ దర్శనాలు చేశారు. మరి మిగతా వాళ్ళంతా ఏంటి? అక్కర్లా. ఇంట్లో కూర్చుంటే సెల్ ఫోన్లోకి వాకింగ్ వచ్చేస్తుంది, సెల్ ఫోన్లో పాటలు పాడేయచ్చు. తీసుకునే రకం కాకుండా ఇచ్చే స్థాయిలో మనం ఉండాలి. అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం, అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 35వ వచనం, 20వ అధ్యాయం 35వ వచనం, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. 3 పూట్ల బాగా తినుకుచ్చుంటే మనం ఒబేసిటీ వస్తుంది, ద్వారబంధాలు కూడా పట్టవు, అంతలాగా అయిపోతాం. ఏం చేయాలి? అరగాలంటే ఏం చేయాలి? తీసుకున్న దాన్ని పక్కోడికి ఇచ్చేస్తుండాలి. మనకి ఎంత కావాలంటే తీసుకుంటాం, మిగతా వాళ్ళకి ఇచ్చేస్తా ఉండాలి. హెల్దీగా ఉంటాం, అన్ని కరెక్ట్ గా ఉంటాయి. షేర్ చేద్దాం, షేర్ చేద్దాం. తీసుకోవడమే కాక ఇవ్వటం అలవాటు చేసుకుందాం. మనం పొందిన మేలు, మనం పొందిన రక్షణ, మనం పొందుకున్న ఆత్మీయ ప్రతి మేలు ఇవి పక్కోళ్ళకి ఇచ్చేద్దాం, పక్కోళ్ళకి ఇచ్చేద్దాం, ప్రేమిద్దాం. కాబట్టి వెళ్ళటం చాలా ప్రాముఖ్యమని లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయన మహిమను పొందుకున్న మనం కూడా మన మహిమని మిగతా వాళ్ళకి ఇవ్వాలంటే వెళ్ళాలి, కలవాలి, మనుషులతో కలవాలి. వాళ్ళంత పరిశుద్ధులు కారండి, ఆ పరిశుద్ధుల కోసం యేసుక్రీస్తు ప్రభు రాలా, అలాంటి వాళ్ళ కోసం వచ్చాడు, అలాంటి వాళ్ళ కోసం వచ్చాడు. మనం కొంచెం దానికి పరలోకంలో ఉన్నామని ఫీల్ అవ్వకుండా భూమి మీదే ఉన్నాం. అలాంటి మనుషులు అలాగే ఉంటారు, అలాగే ఉంటారు. నువ్వు వెళ్ళిన తర్వాత ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారుతాయి, వాళ్ళ జీవితంలో మార్పును చూస్తాం, ప్రభు మహిమను వాళ్ళు చూడగలుగుతారు. గో అండ్ మీట్ ద పీపుల్ ఇన్ ద మార్కెట్ ప్లేసెస్, ఇన్ ద బిజినెస్ ప్లేసెస్, ఇన్ ద వర్క్ ప్లేస్. ఎక్కడ మనుషులు ఉంటే అక్కడికి వెళ్ళటం, అది యేసుక్రీస్తు ప్రభు చూపించిన మాదిరి. మూడవ మాట అదే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూడాల్సిన మూడవ మాట 3వ వచనం. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి 4వ వచనం, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదనెను, నా సమయం ఇంకా రాలేదనెను. నా ఇష్టం, నా టైం, నేను ఎలా కావాలంటే అలా చేస్తాను. అదే యేసు అలా చెప్పలా, నా సమయం ఇంకా రాలేదు. నా సమయం దేవుని చేతిలో ఉంది, తండ్రి చేతిలో ఉంది, ఆయన చెప్పినట్టే. నా చేతిలో నా టైం లేదు. మై టైం హ్యాస్ నాట్ ఎట్ కమ్. రాలా, నా టైం ఇంకా రాలా. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని చదివితే, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వాళ్ళ చిత్తం నెరవేరుటకే పరలోకం నుంచి దిగి వచ్చి తిని. నా ఇష్టం, నా టైం, నా ఇష్టం, నా టైం. యేసు ఎప్పుడు అలా చెప్పలా. యేసుక్రీస్తు ప్రభు కంప్లీట్ గా తండ్రి అథారిటీకి లోబడిపోయాడు, తండ్రి అథారిటీకి లోబడిపోయాడు. ఆయన డిసిషనే, ఆయన చిత్తమే. ఆ గెత్సెమనే తోటలో కూడా, గజగజ వణుకుతున్న అనుభవంలో కూడా, ఈ గిన్నెను వదిలి తీసే అన్న మాట వచ్చినా కూడా, అయినా నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక. యేసుక్రీస్తు ప్రభు మహిమను వాళ్ళు చూశారు. ఇక్కడ మనం మన జీవితాల్లో మహిమను చూడాలంటే మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన యేసుక్రీస్తు ప్రభు నందు ఆత్మీయ పాఠం ఏంటంటే, కంప్లీట్ గా ఆయనకు సరెండర్ అవ్వాలి. టైం మన చేతిలో తీసుకోవద్దు, నా ఇష్టం అనొద్దు, ఆయన ఇష్టం. నువ్వెవరు నా ఇష్టం అనడానికి? నీది కాదు కదా లైఫ్. నీ లైఫ్ కానప్పుడు నువ్వు ఎట్లా నా ఇష్టం అంటావు? ఆయన ఇష్టం, ఆయన టైం, ఆయన టైం. రీసెంట్ గా 24 సంవత్సరాల వయసులో అబ్బాయి చనిపోయాడు సహవాసంలో ఒక సిస్టర్కి. ఏం చేద్దాం, అరే 24 సంవత్సరాలు చిన్నోడిని ఎట్లా తీసేసుకున్నావని హూ ఆర్ యూ అడగడానికి. ఆయన ఇష్టం, ఎంతకాలం ఉంచాలో ఆయన ఇష్టం. 24 సంవత్సరాలు ఉంచాడుగా, నిన్ను ఉంచాడుగా, ఆయన ఇష్టం. ప్రతి విషయంలో ఆయన్ని గ్లోరిఫై చేయడమే, కంప్లీట్ గా సరెండర్ అవడమే. నువ్వెవరు ప్రశ్నించడానికి? చాలాసార్లు మన తప్పిదాలు ముప్పు తీసుకొచ్చినప్పుడు కూడా ఆయన నిందించటం, నిజంగా అది శిష్యులకు విశ్వాసులకు తగినది కాదు. కాబట్టి ఆయన మహిమను ఎలా చూస్తున్నామంటే, తండ్రికి పూర్తిగా లోబడ్డాడు. మనలో కూడా ఆ కంప్లీట్ గా సరెండర్, దేవుని చిత్తానికి లోబడ్డ జీవితం మనకుంటే తప్పకుండా లోకం మనలో మహిమను చూస్తుంది. ఆయన తన మహిమ మనకిచ్చాడు కదా. 4వ మాట 5వ వచనం చదవాలి, యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన తల్లి పరిచారకును చూసి, ఆ మాట చూడండి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఏంటి చేసేది? నీళ్లు తీసుకుని వెళ్ళి ఆ రాతి బిందులో పోయండి అంటాడా? ఆ రాతి బిందులో పోసిన వాటిని తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇస్తర మీద వడ్డించమంటాడా? ఏమైపోవాలి మా పరువు వాళ్ళే వల్ల. ఆయన చెప్పాడు చేద్దాం, ఆయన చెప్పాడు చేద్దాం. ఆయన మాట బేషరతుగా వినాలి ఆయన శిష్యుడు. ఆయన మహిమను మనం ఎట్లా చూసామంటే, ఎలా చూస్తున్నామంటే, వాళ్ళు ఎలా చూడగలిగారంటే, ఆయన చెప్పాడు వాళ్ళు చేశారు, ఆయన చెప్పాడు వాళ్ళు చేశారు. ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే మాట వినటం. చాలాసార్లు మన కామన్ సెన్స్ ఇది ఎట్లాగే అనిపిస్తుంది, కామన్ సెన్స్ ఇది ఎట్లా అనిపించినా సరే ఆయన కామన్ సెన్స్ మించి పనిచేస్తాడు. మరి నీళ్లు ద్రాక్షరసంగా ఏ ఈక్వేషన్ తో మారుతాయి? ఒక ఆయన ఎలాగా అన్నాడు, మంత్రిగాడు ఏం చేస్తాడంటే నిమ్మకాయని కోస్తే రక్తం బయటకు వస్తుంది, రక్తం కాదు, ఆ కత్తికి సున్నం పోస్తాడు, సొన్నం పూసిన కత్తితోకి వస్తాడు, సొన్నం ఆ సిట్రిక్ యాసిడ్ తో రియాక్షన్ అయ్యి రక్తంగా కనిపిస్తుంది. అబ్బో రక్తం వచ్చేసి నిమ్మ కదా రక్తం ఎందుకు వస్తుంది? బుర్ర పనిచేయదు మనకు అక్కడ, బుర్ర పనిచేయదు. ప్రతిదానికి లాజిక్లు, యేసు క్రీస్తు ప్రభు చేసేదానికి లాజిక్లు ఉండవు. హీ కెన్ డూ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. ఏమీ లేనా లేకపోయినా అన్ని చేయగలడు ఆయన. దేవుని బిడ్డలుగా మనం ఆయన చెప్పింది బైబిల్లో ఎలా ఉంది ఏం చేద్దాం? నమ్ముదాం. బైబిల్లో ఎలాగ అన్నాడు నమ్ముదాం, ఆయన చెప్పాడు నమ్ముదాం. బైబిల్ మార్చేశారండి ఎవరో గొట్టంగడి చెప్పింది మనకెందుకు? బైబిల్ మన నమ్మాం, విశ్వాసులకు వెళ్తున్నాం. వాళ్ళ ప్రశ్న అడుగుతున్నారు, వాళ్ళ ప్రశ్న నీకెందుకు? నీకేమైనా ప్రశ్న ఉందా? నీకేమైనా అనుమానం ఉందా? నీకేమైనా అవిశ్వాసం ఉందా? నమ్ముదాం. బైబిల్ లేని సమయంలో వాళ్ళు నమ్మారు, బైబిల్ రిటర్న్ గా వాళ్ళ చేతిలో లేనప్పుడు వాళ్ళు నమ్మారు, హోల్ బైబిల్ వాళ్ళ చేతిలో లేనప్పుడు నమ్మారు, పుస్తకాల చుట్టలు కొంచెం కొంచెం దొరికితే వాళ్ళు నమ్మారు. నమ్ముదాం, నమ్ముదాం. ఆయన మహిమను మన జీవితంలో మిగతా వాళ్ళు చూడాలంటే మొదటిగా మనం ఆయన మాట, ఆయన చెప్పింది చేసేటట్లుగా మనం ఉండాలి. ఆయన చెప్పింది చేసేటట్లుగా మనం ఉండాలి. చాలాసార్లు మనకి తెలియదు ఏమవుతుందో, ఏం చేయాలో ఏమీ తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలి? అడగమన్నాడు, జ్ఞానం ఇస్తాడు. అడుగు, ప్రార్థన చేయి, ప్రార్థన చేసి కనిపెట్టి ఆయన ఏం చెప్తే అది, ఆయన ఎలా నడిపిస్తే అలాగా. ఆయన మాట వినటం, ఆయన మాట వినటం. నాలుగో మాట, యేసుక్రీస్తు ప్రభు మాట పూర్తిగా సంపూర్తిగా వినగలిగితే మన జీవితాల్లో ఆ మహిమను చూడగలుగుతాము. ఐదో మాట, మూడో వచనం నుంచి మనం చదవాలి. యోహాను సువార్త 2:3 మనం చదివితే ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పాను. యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేం పని? వాస్తవానికి ఆయనకు మనసు లేదు, నీళ్లను ద్రాక్షరసంగా చేయాలన్నది ఆయన ఇష్టపడి చేసింది కదా, మనసు లేదు. కానీ చేశాడా? చేశాడు. ఎట్లా చేశాడు? జాలి పడ్డాడు. 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు కూడా వాళ్ళ మీద జాలి పడి, వీళ్ళ కాపర్ లేని గొర్రెలు వాళ్ళు విసిగి చెదిరి ఉన్నారని కనికెర పడి, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో జాలి, కనికరం, దయ, అది ఒకవేళ మన జీవితంలో లేకపోతే ఆయన మహిమను మన జీవితాల్లో మిగతా వాళ్ళు చూడలేరు, యేసును చూడలేరు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు, మనుషుల్ని ఎలా అర్థం చేసుకున్నాడు చాలాసార్లు అనిపిస్తూ ఉంటది. ఈ ప్రశ్న ఏంటి, ఆయన ఏంటో మనకు తెలుసు. ఆయన ఇరుకొచ్చి అడిగిన ప్రశ్న ఎంత సిల్లిగా అనిపిస్తుందో. ఆయన అంత గొప్పోడు, అంత గొప్ప నేను చిన్న చిన్న ఎంత చిన్న విషయం అడిగితే ఆయన ఏమనుకుంటాడు? ఆయన ఏమనుకోడు, అర్థం చేసుకున్నాడు. ఎబ్రి గ్రంథకర్తలా రాస్తాడు, ఎబ్రి పత్రిక 4:15 చదివితే, ఎబ్రి పత్రిక 4:15 చదివితే, మన ప్రధాన యాచకుడు మన బలహీనత ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయాల్లో మన వలే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. మనలాగే శోధింపబడ్డాడు కాబట్టి మనకి సహాయం చేయవాడుగా ఉన్నాడు. ఆయన మనకు సహాయం, 2 అధ్యాయం మాట రాశాడు, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కంపాషన్ తో నింపబడ్డాడు, కనికరంతో నింపబడ్డాడు, జాలుతో నింపబడ్డాడు. ఆయన మహిమ మన జీవితాల్లో లోకాన్ని కనబడాలంటే తప్పకుండా ఆయన మనసు మనం కలిగి ఉండాలి. ఆయనకి ఇష్టం లేదు అయినా పెళ్లికెళ్ళాడు, ఆయనకి ఇష్టం లేదు అయినా నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు. ఆయన శిష్యులు నమ్మలా, చనిపోయేదాకా నమ్మలా, పక్కన్నవాడే బుంకాడు 3 సార్లు, అయినా యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ విషయంలో ఎంత కనికరపడ్డాడు, ఎంత కనికరపడ్డాడు. ప్రభునందు ప్రియులారా, మనం 5 విషయాలు చూడగలిగాం, 5 విషయాలు చూడగలిగాం. ప్రధానంగా యేసు చేసిన సూచక్రియ ఆయన మహిమ గల దేవుడు అని నమ్మడానికి, నమ్మి జీవం పొందడానికి, శిష్యులకు విశ్వాసం కలగడానికి, మన ప్రార్థన ద్వారా, మన ప్రార్థన ద్వారా సహవాసంలో లోకంలో ఎవరికైనా మేలు కలిగితే అక్కడ వాళ్ళు ప్రభువును చూడాలి. ప్రభువును చూసినప్పుడు యేసు రక్షకుడు, యేసు పరలోకవాసి, యేసు మరలా వస్తాడు, అదే వాళ్ళకి అర్థం కావాలి. యేసు రొట్టెలు ఇస్తాడు, నీళ్ళని ద్రాక్షరసంగా మారుస్తాడు కాదు, వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి, జీవితాలు మారుస్తాడు, మారు మనసు ఇస్తాడు. అదే వాళ్ళు చూడాలి, అదే వాళ్ళు చూడాలి. యేసుక్రీస్తు ప్రభు ఉద్దేశం అది. తన మహిమను మనకిచ్చాడు, మన పరిచర్యలో మన ద్వారా ఆయన మహిమను లోకం చూడాలి అన్నమాట దగ్గర మనం ఎట్లా ఉండాలి. ఒకవేళ మన ద్వారా గొప్ప కార్యాలు ఆయన చేయడానికి ఇష్టపడ్డా, గొప్ప ఆయనకే రావాలి, మహిమ ఆయనకే రావాలి, ఆయన్నే స్తుతించాలి. మనం దాన్ని క్లెయిమ్ చేయడానికి సాతాన్ లాగా నా వల్ల అయ్యింది, నేను ప్రార్థనాపరుని కాబట్టి అయ్యింది, మా సహవాసం ఉన్న వారు యోధులు, ప్రార్థనా యోధులు కాబట్టి అయ్యింది, వద్దు వద్దు. ఆయనే మహిమ పొందాలి. రెండు, ఆయన మనుషులు కలుసుకోవడానికి వెళ్ళాడు, వివాహాలకు వెళ్ళాడు. మనం వెళ్తే కదా వాళ్ళు మనలో ఉన్న ప్రభువును చూసేది. మూడు, ఆయన పూర్తిగా తండ్రి మీద ఆధారపడ్డాడు, సమయాలు కూడా తండ్రి స్వాధీనంలో ఉంచాడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన చిత్తమే, ఆయన ఇష్టమే, అలాగే మనం ఉండాలి. మన సొంత ఎజెండ మన సొంత ఇష్టాలు అవేమీ కాదు, ఆయన ఎజెండ, ఆయన టైం లేదు, ఆయన అనుకున్నదే. నాలుగు, యేసు మాట వాళ్ళు అనుమానించకుండా విన్నారు, విని చేశారు. మనం విందాం, యేసుక్రీస్తు ప్రభు చెప్పింది, పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ చెప్పింది, అలాగే విందాం, అలాగే తీసుకుందాం, తప్పకుండా మన జీవితాలను ఆయన వాడుకుంటాడు. చివరిగా, ఇష్టం లేకపోయినా జాలి పడి చేశాడు. మనం మనుషుల మీద జాలి కనికరంతో పరిచర్య చేద్దాం, ఆయన చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాల కొరకు మనల్ని ఈ నూతన సహవాసాన్ని మనందరం వాడుకుంటాడు. చివరి మాట మన చదువుదాం, యోహాను సువార్త 2:11, యేసు ఆ గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు, అందువల్ల ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అద్భుతాలు కూడా విశ్వాసం తీసుకెళ్లకపోతే వాటిని సాతాను వాడుకున్నట్టే, సాతాను చేతిలో మోసపోయినట్టే. ప్రభు ఈ వాక్య తలంపులు మన సేవా జీవితానికి, ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.